ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಿಯ ನಮಃ, ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ, ಶ್ರೀ ಮಹಾಸರಸ್ವತಿಯ ನಮಃ. ನಮ ಶಿವಾಭ್ಯಾಂ ನವ ಯೌವನಾಭ್ಯಾಂ ಪರಸ್ಪರ ಆಶ್ಲಿಷ್ಟ ವಹುರ್ಧರಾಭ್ಯಾಂ ನಗೇಂದ್ರ ಕನ್ಯಾ ವೃಷಕೇತನಾಭ್ಯಾಂ ನಮೋ ನಮ ಶಂಕರ ಪಾರ್ವತೀಭ್ಯಾಂ. ಆದಿ ದಂಪತಿಗಳ ಪಾರ್ವತ್ವರ ಭಕ್ತಿ ಸರ್ವತೋ ನಮಸ್ಕಾರ ತಿಳಿಸ್ಕೊಂಡಾಂ. ಕಾರ್ತಿಕ ಮಾಸಂಲೋ చివరి దివసం 30వ దివసంలో గడువు పెట్టాం. ఈ గడచిన 29 రోజులు ఒకెత్తు, ఈ 30వ దినం ఒకటి ఒకెత్తు. ఈ పవిత్రమైన అమావాస్య దినాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అత్యంత పవిత్రమైన కార్తీక మాసమంతా దీక్షతో భక్తితో శ్రద్ధతో గడిపినటువంటి పుణ్యాత్ములకు వచ్చే శుభాలన్నీ నీకవు. ఇహపరాలు రెండూ ప్రసాదించి దివ్యమాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో స్నానాలు చేసిన వారు, దానాలు చేసిన వారు, దీపములు వెలిగించిన వారు వీరందరూ కూడా సంపూర్ణంగా పరమేశ్వర కటాక్షానికి పాత్రులవుతారు. ఈ చివరి రోజున స్నానం అయ్యాక యుగధర్మాల గురించి తెలుసుకోవాలని వేదవ్యాసుడు అన్నాడు. అందుకే ఈరోజు కూడా ప్రొద్దుటే లేచి భగవన్నామ సంకీర్తనం చేసుకుంటూ అనంతరం పవిత్ర కార్తీక స్నానం చేసి యథాశక్తిగా ముందు గణేశుని పూజించండి. ఆపై ఈశ్వరుణ్ణి, శ్రీహరిని అభేదం పాటిస్తూ బిల్వపత్రాలతో తులసీదళాలతో పూజించండి. శివుడికి పూట భస్మాభిషేకం చేయండి. అలా విభూతితో శివుణ్ణి అభిషేకించి దాన్ని కొంత రుద్ర ధరించి మిగతాది 10 మందికి ప్రసాదంగా ఇవ్వండి, లేదా నిత్యం మీరు కూడా ధరించండి. భస్మం ఐశ్వర్యం ఇస్తుంది. భస్మ మహిమ ఇంతింతని చెప్పలేమని శాస్త్రం చెబుతుంది. అందుకే మన అదృష్టవశాత్తు విభూతి దొరికితే అటువంటి విభూతితో, అది కూడా హోమగుండం నుంచి తీసిన పవిత్ర విభూతితో శివుడికి అభిషేకం చేయండి. ఈ 29 రోజులు, ఇవాళ 30వ రోజు కదా, 29 రోజుల పాటు రోజులు బిల్వపత్రాలతో శివుడిని పూజించిన వాళ్ళు ఉంటారే, వాడు ఏ రోజుకి ఆ రోజు బిల్వపత్రాలు తీసో పక్కన పెట్టి ఎండబెట్టి ఆఖరు రోజున ఈ 30వ దివసం బిల్వపత్రాలతో పాటుగా అన్నీ కలిపి ఎండాక హోమగుండలు వేస్తే, అంటే వాటిని హోమానికి వాడితే వారికి అపూర్వమైనటువంటి ఐశ్వర్యం లభిస్తుందిట. శివుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శివుడు అటువంటి వాడిని దగ్గరికి తీసుకుంటాడని శాస్త్రం. అందుకే పూర్వకాలంలో ఈ కార్తీక మాసంలో శివుని యొక్క పూజకి అభిషేకానికి వాడినటువంటి ఈ బిల్వపత్రాలన్నీ ఆఖరిన ఎండాక హోమానికి వాడేవారు. ఆ హోమంలో ఆగుతైపోయాక వచ్చే భస్మం ఉందే, దాన్ని విభూతిగా ధరించిన వారంతా కూడా ఇహలోకంలో సంపదలు పొందారు. శరీరం విడిచిపెట్టాక శాశ్వత కైవల్యము పొందారు. ఇది నేను అనుభవపూర్వకంగా చెబుతున్న మాట. చాలా కాలం పాటు ఎంతోమంది నేను చూశాను కాబట్టి చెబుతున్నాను. ఎంతోమంది మహానుభావులు ఎటువంటి వాళ్ళని చూశారు, ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం. ఒక 3 ఏళ్ళు ఇలాగా కార్తీక మాసంలో శివుడిని బిల్వపత్రాలతో పూజించి అనంతరం ఆ బిల్వపత్రాలతో హోమం చేసి అది విభూతిగా పెట్టుకున్న ఒక రాజుగారు ఉండేవారు, మాకు తెలిసిన శిష్యుడు. ఆయన మంచి ఐశ్వర్యం పొందాడు. చాలా వార్ధక్యంలో 86 ఏళ్ళు దాటాక ఆయన మరణించాడు. నా చిన్నప్పుడు ఆయన చూశాను, అందుకే చెబుతున్నాను. అనంతరం ఈ పూట శివాలయంలో దీపం వెలిగించండి. కార్తీక దీపాలు ఎప్పుడు వెలిగించి తీరాలని ముందే చెప్పాను. దీపదానం కూడా చేయండి. శివకేశవ అభేదం పాటించండి. యుగధర్మాలు తెలుసుకోవాలని చెప్పారు కదా, అందువల్ల ఏం చేస్తారన్నమాట, ఈరోజు వరుసగా కృత త్రేత ద్వాపర కలియుగముల యొక్క విశేషములు క్లుప్తంగా తెలుసుకోవాలన్నమాట. కృతయుగంలో కృతమే కానీ, అంటే చెయ్యబడిందే కానీ చెయ్యవలసింది లేదంట. అందరూ ధర్మకార్యాలే చేసేవారు, ఇవాళ మరి ఇవాళే చేసేవారు తప్ప రేపు చేద్దాం మాపు చేద్దాం అని వాయిదా వేసేవారు కాదు, అస్సలు బద్దకించేవారు కదట. ఆ కాలంలో వచ్చాక అచ్చాక పనులు చేసేవారు, చురుకుగా చేసేవారు, ధర్మకార్యాలు చేసేవారు. అందుకే ఇంచుమించుగా స్కాంద పురాణం వంటి సమస్త పురాణాల్లో కూడా చేయవలసిందే తప్ప చేయదగనిదంటూ ఏమీ లేదు, ఏం చెయ్యాలో చేశారు, చెయ్యకూడదని చేయలేదు, వాయిదా వేయలేదు అన్నారు. ఈ మాట ఇటు భారతంలో కూడా చెప్పారు. ధర్మం 4 పాదాల్లో పరిడి వెళ్ళించింది. ఎక్కడో కొద్దిగా తప్ప ఎక్కువ భాగం ధర్మం అన్నమాట. అధర్మం అసలు లేకుండా ఈ సృష్టిలో ఉండదండి. ఎంతో కొంత ఉంటుంది, ఎంత ప్రత్యేకమైన, కానీ అధర్మం చాలా స్వల్పంగా మిరుకు మిరుకుమంటూ కనపడేది, ధర్మం ఎక్కువగా ఉండేది. అధర్మం ఇంత పెసర కనపడినా శ్రీహరి తక్షణం అడిచేవాడు. త్రేతాయుగం దగ్గరకు వచ్చేసరికి త్రేతాయుగంలో ధర్మం మూడు పాదాల, ఒక ధర్మం తగ్గి ఒక పాదం ధర్మం తగ్గి అధర్మం ఉండేది. అంటే ధర్మం మూడు పాదాలు, అధర్మం ఒక పాదం. ధర్మదేవత ఎప్పుడు నాలుగు పాదాలు నడుస్తుంది అన్నమాట. అందుకే ధర్మదేవత నాలుగు కాళ్ళు కలిగిన ఒక అవభూత రూపంలో అప్పుడప్పుడు విహరిస్తూ ఉంటుంది. అందులో మూడు పాదాల మీదే ధర్మం పెడుతుంది, ఒక పాదం అధర్మం. అయినా పర్వాలేదు, ఏకంగా 75% పుణ్యాత్ములు ఉన్నారు కదా, 75% పుణ్యాత్ములు ఉండేవారు, అదొక అద్భుత కాలం. ఆ ఒక్క పాదంలో అధర్మం పెరిగినప్పుడు మళ్ళీ శ్రీహరి అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ ఉండేవాడు. ద్వాపర యుగంలో రెండు పాదములు ధర్మం, రెండు పాదములు అధర్మం అయ్యింది. అందుకే శ్రీహరి మళ్ళీ కృష్ణుడికి అవతరించి దుష్ట శిక్షణ చేశాడు, శిష్ట రక్షణ చేశాడు. అది కూడా అద్భుత కాలమే. కానీ కలియుగం ప్రారంభం దగ్గర నుంచి మొదలెట్టి క్రమక్రమంగా అధర్మం పెరిగిపోతుంది. కలియుగంలో ధర్మం ఒంటి పాదాలు నడుస్తుంది, అధర్మం మూడు పాదాలు నడుస్తుంది. చివరికి వచ్చేసరికి అసలు ఒక్క కాలు కూడా ఉండదట ధర్మదేవతకి. అప్పుడే శ్రీహరి వెళ్ళి అవతరించవలసి వస్తుంది అనమాట. అప్పుడు కలికి అనే పేరుతో అవతరిస్తాడు. ఈ కలియుగంలో మానవులు అల్లసులు సోమరిపోతులై ఉంటారు. మంద బుద్ధి బలులు, బుద్ధిబలం తగ్గిపోతుంది. అల్పతరాయువులు, ఆయువు కూడా చాలా తగ్గిపోతుంది. ఉగ్ర రోగ సంకలితులు, భయంకర రోగాలతో పీడింపబడతారు. మందభాగ్యులు, సంపదలు కూడా తగ్గిపోతాయి. అటువంటి వాళ్ళు ఈ మందభాగ్యులు మంచి పనులు చేయనివారట. అందుకే కలియుగంలో మంచి పనులు తగ్గిపోతూ ఉంటాయి, క్రమక్రమంగా దుర్మార్గం పెరిగిపోతూ ఉంటుంది, నీచమైన క్షుద్రమైన హింసతో కూడిన మతాలు పెరిగిపోతాయి అన్నారు. మీరు కళ్ళారా చూస్తూనే ఉన్నారు ఇప్పుడు. అది ఆడపిల్లల్ని చంపి ఫ్రిడ్జుల్లో పెట్టే దౌర్భాగ్య స్థితి వచ్చేస్తుందంటే చూడండి, అవే ఆ మతాలంటే, అవే ఆ క్రూరత్వం అంటే. ఈ క్రూరత్వం పరాకాష్ఠకు వచ్చేస్తున్నాడు కలియుగంలో. అల్లసులు మంద బుద్ధి బలులుగ్ర, అలసులు మంద బుద్ధి బలులు, అల్పతరాయువులు ఉగ్ర రోగ సంకలితులు, మందభాగ్యులు. మహా సక్రమమైనటువంటి కార్యక్రమములు చేయని ఇటువంటి పాపాత్ముల వల్ల భూమి అట్టుడికి పోతున్నమాట. అటువంటి మానవుల్ని రక్షించడానికి వేదవ్యాసుడు 18 పురాణములు ఇచ్చాడు. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, భృగురామ, రామ, కృష్ణ, బలరామ, కల్కి ఆది అవతారములు ఉన్నాయే. ఇటువంటి అవతారములన్నిటినీ రంగరించి, శివపరమాత్ముని యొక్క విభూతులను రంగరించి, అమ్మవారి యొక్క విభూతులన్నిటినీ గుదిగుర్చి, బ్రహ్మాది దేవతల కథలన్నీ వరసగా మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ కూర్మ స్కాంద పురాణములనే పేరుతో 18 పురాణములుగా ఇచ్చాడు. అక్కడతో శాంతి పొందక 18 ఉప పురాణములు కూడా ఇచ్చాడు. అంతఃపురమే మహాభారత ఇతిహాసం ఇచ్చాడు. బ్రహ్మసూత్రాలకి భాష్యం ఇచ్చాడు ఆ మహానుభావుడు. ఇంత అద్భుతమైనటువంటి అనుగ్రహం వ్యాసుడు మనమే చూపించాడు. అదే లేకపోతే ఈ కలియుగంలో మనం ఈ పాపాలతో ఎప్పుడో నశించిపోయేవాడు. అందుకే వ్యాసుడికి ఎప్పుడు భక్తి శ్రద్ధలతో నమస్కారం చేయాలి. ఈ కలియుగంలో మంచి పనులు ఏవి చేయరనమాట. అటువంటి మనుష్యులందరికీ సర్వసౌఖ్యమై అలవడాలంటే భాగవతమే ముఖ్యం. కాబట్టి కలియుగంలో అధర్మం పెరుగుతున్నప్పుడు భాగవతం శ్రద్ధతో వినాలి, భాగవతం పారాయణం చెయ్యాలి. పదే పదే మన పీఠాలలో ఎందుకు ఇన్నిసార్లు భాగవత పారాయణం చేస్తున్నాం, ఎందుకు భాగవత యజ్ఞాలు చేయిస్తున్నాం, క్షేత్రాలలో భాగవత సప్తాహాలు ఎందుకు చేయిస్తున్నాం అంటే, ఇదిగో ఈ అలసులు, మందబుద్ధి బలులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు సుకర్మములు ఏమీ చేయదాలని కలియుగమందు మానవులు చెప్పారే, వాటికి విరుగుడిగా సత్కర్మాచరణం చేస్తే ధర్మం పెరుగుతుంది కనుక ఈ భాగవత సప్తాహాలు చేస్తున్నాం. అనంతరం ఈరోజు తప్పనిసరిగా ఆలయాల్లో ప్రదక్షిణలు చెయ్యండి. సాయంత్రం వేళ దీపం వెలిగించండి, దీపదానం చెయ్యండి. స్వయంపాకాదులు ఎప్పుడు దానం చెయ్యాలి. ఈరోజు వినవలసిన ఒక దివ్య కథ ఉన్నదండో, అదే హరికేశుడి కథ. ఈ 30వ దినం నాడు వీలున్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు కథ వినండి, కుదిరితే సాయం సంధ్యా సమయంలో కూడా వినండి. చేతులు అక్షతలు పట్టుకుని ఈ కథ వినండి. పూర్వం హరికేశుడు అని పేరు కలిగిన ఒక యక్షుడు ఉండేవాడు. హరికేశాయ అనే పేరు మనకి నమక జమకాలు అట్లా కూడా వస్తుంది కదా మహాన్యాసం చెప్పుకుంటున్నప్పుడు. ఆ హరికేశుడు చాలా గొప్పవాడు. ఆయన కాశీలో ఇప్పటికి కూడా శివుడి యొక్క కింకరుడే, ఎంతో సేవ చేస్తున్నాడు. ఆసక్తివంతుడే ఆయన కూడా మొదట్లో చిన్న పొరపాటు చేసిన వాడే. ఎవరైనా తర్వాత తర్వాత తపశక్తి గొప్పవాడైన వాడే. ఆయన ఈ కార్తీక మాస వ్రతాలు పట్టించుకోక కొంచెం నాస్తికవాదం చేసేవాడు. ఆయన ఎందుకు ఈ దీపాలు వెలిగించడం, శివుడి మీద భక్తి ఉంటే చాలు కదా అనుకునేవాడు. అంతే తప్ప ఇప్పటి ఈ పాపత్తులు లాంటి నాస్తికవాదం కాదండి. ఇప్పుడు కలియుగంలో నాస్తికవాదం పెంచు పెరిగిపోయింది. ఆవుల్ని పశువుల కింద భావించి తినేస్తున్నారు. తినేవాళ్ళకి వత్తాసు పలుకుతూ ప్రవచనం చెప్పే నీచులు కొంతమంది అవి పశువులు ప్రదక్షిణ వద్దంటున్నారు. మరికొంతమంది పశువుల కంటే హీనులు. ఇంకా ఆ పశువులకి జ్ఞానం ఉన్నది, అవి ఏమైనా ఉపయోగపడతాయి. కానీ ఈ రెండు గాళ్ళ పశువులు ఉండాలి, ద్విపాద పశువులు, గడ్డి తినే పశువులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఈ ధ్వజస్తంభాలు వద్దంటారు, ఆలయాలు వద్దు, ప్రదక్షిణలు వద్దు, దీక్షలు వద్దంటున్నారు, అభిషేకాలు వద్దంటున్నారు. ఇటువంటి పాపాత్ములు మహానీచులు. వీళ్ళు వీడు మొహం చూడకూడదు. ఈ హరికేసులు అంతటి నాస్తికవాదం చేయలేదే. కేవలం ఎందుకు ఈ పూజలు, మనస్సులో భగవంతుడిని తలుచుకుంటే చాలదా అనుకున్నాడే. మనస్సులో భగవంతుడు లేక కాదు, ఆ మనస్సులో ఉన్నవాడిని ఎదురుగుండా విగ్రహ రూపంలో లింగరూపంలో చూసి తరించాలి. అందుకని భగవంతుడు మనకి ఆరాధన పెట్టాడు. అందులో ఈ కార్తీక మాసంలో 30వ రోజున ఏదైనా ఒక ప్రసిద్ధ క్షేత్రానికి వెళ్ళాలని శాస్త్రం. ఆ క్షేత్రం బాణలింగ క్షేత్రం అయితే ఇంకా మంచిదట. అందుకే ప్రణవపీఠంలో బాణలింగాన్ని ప్రతిష్ఠించారు. నర్మదా బాణలింగం అనే పేరుతోటి లింగం ఉంటుంది. అనేక లింగాలు ఉన్నాయి, వాటిల్లో లింగ ప్రతిష్టలో నర్మదా బాణలింగానికి ఒక ప్రత్యేకత ఉన్నది. బాణలింగానికి నివేదన చేసిన నీచ పదార్థం కూడా పవిత్ర పదార్థం అవుతుంది. పరమ పాపాత్తులు నోటితో ఉచ్చరించడానికి వీలు కాని పాపాలు చేసిన వాడు కూడా బాణలింగాన్ని భక్తితో అభిషేకించి పశ్చాత్తాపంతో ఇక ఎప్పుడూ పాపాలు చేయమంటే ఆ పాపాల నుంచి వాడు విముక్తులు పొందుతారు. అందుకే బాణలింగాన్ని ప్రతిష్ఠించాలి. అద్భుతమైన సత్యధర్మేశ్వర బాణలింగం, ప్రణవేశ్వర బాణలింగం మా దగ్గర ఉన్నాయి. ఇలా బాణలింగాన్ని కానీ లేక పంచారామాలని కానీ లేదా జ్యోతిర్లింగాలని కానీ ఏవైనా ప్రాచీన కాలపు ఆలయాలు కానీ ప్రసిద్ధ ఆలయాల్ని ఈ కాలంలో చూడాలి కదా శాస్త్రం, అదొక ధర్మం. అయితే ఈ మధ్యకాలంలో కొంతమందికి చేతస్థం పెరిగిపోయి పంచారామాలన్నీ ఒక్క రోజులో చూసేయాలి, అలా చూస్తేనే పుణ్యం అని చెప్పారట ఎవరు. ఎక్కడే అసలు అది ఎక్కడన్నా కుదురుతుందే, ఒక్క రోజులో పంచారామాలు ఎలా చూస్తాం. అలా కొన్ని ఏదైనా శాస్త్రం చెప్పిందే. పూర్వకాలంలో కాలినడకన యాత్రలకు వెళ్ళేవారు. అలాంటి వాడు ఎక్కడో పంచారామాలన్నీ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వెళ్ళి ఒక్క రోజులో చూడగల, గుంటూరు దగ్గర అమరావతికి వెళ్ళి అక్కడ అమరావతిలో ఉన్నటువంటి స్వామివారిని చూడాలి. ఆ అమరేశ్వరుడిని చూసిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి భీమవరం రావాలి. భీమవరం దగ్గర గురుపూడి దగ్గర సోమేశ్వరుడిని చూడాలి. అక్కడి నుంచి పాలకొల్లు వెళ్ళి క్షీరారామ లింగేశ్వరుడిని చూడాలి. అక్కడి నుంచి బయలుదేరాలి. దక్షారామం భీమేశ్వరుడిని చూడాలి. అక్కడి నుంచి సామర్లకోట దగ్గరికి వెళ్ళి కుమారారామం అక్కడ భీమేశ్వరుడిని చూడాలి. ఈ చివరి ఆ చివరి దాకా కేవలం కాలినడకను ఒక రోజులో వెళ్ళగలడా? కానీ పూర్వకాలంలో అలా చెప్పరా. కార్తీక మాసం నెల్లాళ్ళు అయ్యేలోపు ఈ లింగాలని దర్శనం చెయ్యండి అన్నారు. ఇప్పుడు మనకి వేగంగా వెళ్లే కారులు బస్సులు వచ్చాయి కాబట్టి ప్రయత్నిస్తున్నాం. అది కూడా ఒక రోజులో అవడంలో మనకేమి, రాత్రి గడిచిపోతే కానీ అవ్వదు ఒక్కోసారి. ఎందుకు అంత హడావిడి పడి దర్శనం చేసుకోవటం? అంత హడావిడిగా ఆదరబాదరగా వెళ్ళామా, ఓ దండం పెట్టామా, పరిగెత్తామా అని ప్రయాణం చేయటం వల్ల వచ్చే లాభం కంటే ప్రశాంతముగా రోజునకు ఒక్కొక్క లింగమును దర్శనము చేసుకుని భక్తితో భగవంతుని ధ్యానించి ప్రసాదం తినడం ఎప్పుడు ఉత్తమం. అలా చేయండి. కాబట్టి ఎందుకు చెప్తానంటే పంచారామాలు కానీ, జ్యోతిర్లింగాలు కానీ, ప్రసిద్ధ ఆలయాలు కానీ, బాణలింగేశ్వరుని కానీ ఈ పూట చూడాలి. ఇవన్నీ మంచివి, ఇవన్నీ వద్దు అనే నాస్తికోదులు ఇప్పుడు తయారయ్యారు. ఆ రోజుల్లో హరికేశుడు హృదయంలో దర్శనం చేసుకుంటే చాలనుకున్నాడు. ఆయన హృదయంలో ఉన్నవాడు ఈ లింగరూపంలో ప్రత్యక్షం అయ్యాడురా అని అతనికి ఆ రోజుల్లో ఎవరూ నచ్చ చెప్పలేకపోయారు. అయితే అతని అదృష్టం బాగుంది. ఒకరోజు నారదుడు వచ్చాడు. నారదుడు అంటే ఆయనకి చాలా భక్తి ఉండయి. గురువులు చెబితే మాత్రం ఆయన ఎప్పుడు కాదనడు. ఇది కలియుగం, గురుద్రోహులు పెరిగిపోయి గురువులను నోటికొచ్చినట్టు మాట్లాడుతూ గురువు దగ్గర మంత్రోపదేశం పొంది కూడా ఆ గురువుని తిరస్కరించి ఎన్నో రకాలైనటువంటి నరకాలకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అది మహాపాపం. ఏ ద్రోహములకైనా ప్రాయశ్చిత్తమున్నది కాని గురుద్రోహములకు ప్రాయశ్చిత్తం లేదని గ్రహించి అత్యంత గురుభక్తితో ఉండాలి. గురువు ఏం చేసినా గురువేనండి. లోపాలుంటే ఆ లోపాలు మనకెందుకు, మనకు కావాల్సింది భక్తి. నీకు అంతగా లోపం ఉంటే వదిలి తిట్టడానికి బయటికి వెళ్ళి అసలు గురువు దగ్గర నేను ఎవడని వెళ్ళమన్నాడా? వెళ్ళావు. వెళ్ళిన తర్వాత శాశ్వతంగా భక్తితో ఉండాల్సిందే. అతడు హరికేశుడు గురుభక్తి కలిగి నారదుడికి నమస్కరించగానే నారదుడు అన్నాడు, నాయన నువ్వు కొద్దిగా నాస్తికవాదంతో ఉన్నావు, ఈశ్వరాచార చాలా గొప్పది, స్వయంగా ఈశ్వరుడు నీకు చెప్పమన్నాడు, నేను శివుడి దగ్గరికి విష్ణువు దగ్గరికి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలను నీకు తెలుసు కదా, నా మాట వింటావా అంటే నారదుడు అంటే గురి కాబట్టి అలాగే అన్నాడు ఆయన. కార్తీక మాసం ఇది, ఈ నెల్లాళ్ళు శివుణ్ణి భక్తితో పూజించు, బిల్వపత్రాలు ఇవి, ప్రతిదినము భస్మాభిషేకం చెయ్యి, ప్రతిదినము 108 దీపములు వెలిగించు శివాలయంలో, 30వ రోజు మాత్రం 1000 దీపములు వెలిగించు, సహస్ర దీపాలు వెలిగించు, ఆవురేతితో అలా వెలిగించి శివుణ్ణి పూజించు. బిల్వపత్రాలన్నీ శివుడికి అర్చనకు ఉపయోగించేవే, ఆ పత్రాలు ఎండబెట్టి వాటితో 31వ రోజున యజ్ఞం చెయ్యి, తర్వాత జరిగే సుఖాలు నువ్వే అనుభవించదవు కాక, ఆ సుఖాలు అనుభవిస్తావు, శివానుగ్రహం పొందుతావు అనగానే అతడు అలాగే అన్నాడు. కార్తీక మాసం వచ్చింది, అతడు అదృష్టం బాగున్నది, భక్తి శ్రద్ధలతోటి నెల్లాళ్ళు ఒకే చోట ఉండి శివుణ్ణి బిల్వపత్రాలతో పూజించాడు, కార్తీక స్నానాలు చేశాడు, దానాలు చేసుకున్నాడు, ప్రతిదినము 108 దీపాలు ఔదనేతి దీపాలు వెలిగించాడు, శివుడికి చూపించాడు, దానం చేశాడు, ధర్మం చేశాడు, 30వ రోజు 1000 దీపములు వెలిగించాడు. చిన్ని చిన్ని ఒత్తులు కదండి, నా ఒత్తులు అన్నీ అలా అలా పెట్టుకుంటే 1000 అయిపోతే ఇట్టే అది కదా కష్టం కదా, 100 ఒత్తులు చేయట్లా మనం, అలాగే ఇది అలా వెలిగించాడు. శివుడు ఆయన్ని మెచ్చుకున్నాడు. 31వ రోజు నిత్యం పూజించిన బిల్వపత్రాలతో ఒక యజ్ఞం చేశాడు శివుడికి. అప్పుడు శివుడు ఆయన మెచ్చుకొని, నువ్వు నాకు శాశ్వతంగా అనుచరుడుతో కాశీలోని పెత్తనం కొనసాగిస్తున్నాను అని అతనికి మంచి అధికారం ఇచ్చాడు. ఇప్పటికి కూడా శివభక్తుడై కాశీలో పెత్తనం చెలాయిస్తూ ఉంటాడు ఆయన, చాలా గొప్పడు, ఆ హరికేశుడు యొక్క అనుగ్రహం కావాలి మనకి, ఆయన కళ్ళు కూడా పచ్చగా ఉంటాయట, చాలా గొప్పవాడు ఆయన. కార్తీక దీపాలు వెలిగించడం వల్ల, కార్తీక వ్రతం వల్ల, కార్తీక దానాల వల్ల, కార్తీక స్నానాల వల్ల హరికేశుడు అంత గొప్పవాడు అయ్యాడు. కాబట్టి మనం కూడా అలాగే చేద్దాం. ఈ కాలంలో మద్యం మానేయండి, మాంసం మానేయండి, గురుభక్తితో ఉండండి, గురునింద చెయ్యకండి, వినకండి, గురు శిష్య పరంపర కొనసాగించండి, శివాలయాల్లో ప్రదక్షిణలు చెయ్యండి, బిల్వపత్రాలతో శివుని పూజించండి, వీలున్నప్పుడల్లా శివాలయంలో దీపాలు వెలిగించండి, దానం చెయ్యండి, ధర్మం చెయ్యండి, స్వయం పాకం తప్పక ఎంతో కొంత ఇవ్వండి, మన శక్తిని అనుసరించి ఒక్క గింజ బియ్యం ఇచ్చినా దానం దానమేటి, శక్తి లేనివాడు గింజ ఇచ్చినా అది దానమే అన్నారు, శక్తి ఉంటే ఎక్కువ ఇచ్చుకోండి. ఈ విధంగా నిరంతర అర్చన చేస్తే ఈ కార్తీక మాస మహాపవిత్ర శుభ సమయం మనల్ని శాశ్వత కైవల్యం పొందేలా చేస్తుందన్నమాట. అనంతరం 31వ రోజు కూడా స్నానం చేయాలండి, 30 రోజులు చేసాం, 31వ రోజు మానకూడదు, ఎందుకంటే 31వ రోజు పోలీస్ వర్గం కార్యక్రమం అదే ఉంటుంది, దాని మీద ఒక ప్రత్యేక కార్యక్రమం మీకు అందజేస్తాను. 31వ రోజు కూడా స్నానం చేస్తేనే కార్తీక వ్రత ఆచరణం సమాప్తమవుతుందన్నమాట. ఈ 30వ రోజు స్వయం పాకంలో ఉప్పు, కందిపప్పు, పెసరపప్పు వంటి 3 పప్పులు, ఉప్పు తప్పనిసరిగా ఉండాలి, కనీసం 3 పప్పులు అన్నమాట, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు కానీ, కందిపప్పు, మిరపప్పు, శనగపప్పు కానీ ఏదో ఒకటి, ఇలాంటి 3 పప్పులు ఇవ్వండి. కాసిన్ని కూరగాయలు, అన్ని రకాల కూరగాయలు పెట్టండి, ఉల్లిపాయలు తప్ప, కాకరకాయలు తప్ప, తప్పక తోడు పెట్టిన పెరుగు దానం చేయండి, పూట కొండ పెరుగు ప్యాకెట్లు ఇవ్వకండి, ఆవు పాలు కానీ గేదె పాలు కానీ కొని కాచి తోడుపెట్టి ఆ పెరుగు, అలాగే కష్టపడి తీసిన నెయ్యి దానం చేయండి, భవిష్యత్ అంతా సుఖమయమవుతుంది. ఇక ఈ కార్తీక మాసంలో రోజు ఒక్కొక్క రకమైన పుష్పంతో శివుడిని పూజించండి అని చెప్పాను, ఈ 30వ రోజు మాత్రం గన్నేరు, మందార, మల్లి, విరజాజి, సన్నజాజి వంటి పువ్వులతో పూజించండి. ఏ పువ్వులైనా పర్వాలేదు, చంపకం కేతకం హిత్వాన్యత్ సర్వం సమర్పయ్యేత్ అంటోంది శివపురాణం. ఒక్క సంపంగి పువ్వు, మొగలి పువ్వు తప్ప ఇంక ఏ పువ్వైనా ఈరోజు ఈశ్వరునికి ఇవ్వవచ్చును, కాబట్టి ఈ పుష్పాలతో పూజించండి. ఇక చివరి రోజున తప్పనిసరిగా పంచామృతాలతో అభిషేకించండి, ముఖ్యంగా తేనెతో, ఆపై చెరకు రసంతో, ఇటువంటి వాటితో అభిషేకం చేయండి, తీర్థం తీసుకోండి. ఈ అభిషేకాలు అయ్యాక శుద్ధ జలంతో, మంచినీళ్లతో శుభ్రంగా అభిషేకించి శివుడిని తుడిచేసి చక్కగా విభూతి పూసి గంధం పూసి అలంకరించండి. అలంకరించి శివుడి మీద ఒక వస్త్రం కప్పితే ఇక సంపూర్ణ శివానుగ్రహం లభిస్తుందన్నమాట. ఈ విధంగా చేయండి. నాకు నమ్మకం మీరందరూ భక్తి శ్రద్ధలతో కార్తీక పురాణం పెట్టున్నారు, కార్తీక వ్రతం అంటే మీ అందరికీ అభిమానం. ఇలా కార్తీక వ్రతాన్ని నెల్లాళ్ళు ఆచరించారనుకుంటున్నాను, కనీసం ఈ 30వ రోజైనా చేయండి. ఇన్ని రోజులు చేయకపోయినా ఇంచుమించుగా సంపూర్ణ కార్తీక వ్రత ఆచరణ ఫలితం లభిస్తుంది. ఈశ్వరానుగ్రహం పొంది మీరందరూ కలిగించారుగాక.